യുവത.
യുവത
സനാതനഭാവം,
സനൂതന രൂപം.
യുവത
യുവത. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ధర్మము అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో చివరి భాగాన్ని మీరు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్.
కాబట్టి ధర్మ మార్గం మనకు ముందు పరచుకొని ఉంది, సహజ మార్గం ఈ దేశంలో. మిగతా అధర్మం అంటే ఇక్కడ సమాజం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ మిగతా దేశాల్లో అన్నీ విడివిడిగా ఉన్నాయి. వ్యక్తి వేరు, సమాజం వేరు. ఇక్కడ వ్యక్తే సమాజం, సమాజం వలన వ్యక్తి, వ్యక్తి వలన సమాజం, పరస్పరం ఆధార ఆధేయంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మ మార్గం ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే, పాతకాల నుంచి స్ఫూర్తిని పొందవలసిందే, అనేకమైనటువంటి విషయాలను ఎప్పుడూ అర్థం చేసుకోవలసిందే, అధ్యయనం చేయవలసిందే, ఆచరించవలసిందే, అనుభవాన్ని పొందవలసిందే, అనుభూతి చెందించుకోవలసిందే, తప్పదు.
మనిషి ఆచరించాల్సిన పురుషార్థాలని చెప్తారు కదా, అందులో ధర్మం మొదలుగా వస్తుంది. అంటే ధర్మం అంటే ఇంతవరకు విన్న ఈ మన కార్యక్రమంలో ఒక మార్గం అని చెప్పుకోవచ్చు, అందరికీ సాధారణంగా అర్థమయ్యేలా. అంటే మనిషి ఆచరించాల్సిన ఒక నిశ్చితమైన మార్గం. అయితే సత్యాన్ని ధర్మాన్ని పోల్చుకున్నప్పుడు సత్యానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏంటంటే త్రికాల బాధ్యం సత్యం అంటాం. అంటే మూడు కాలాల్లో దానికి మార్పు అనేది ఉండదు. కానీ ఇప్పటివరకు మీరు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ధర్మం. తరువాత ఇంతకుముందు అనుకున్నట్లుగా ధర్మం ఆచరించాలి అంటే చుట్టూ ఆ వాతావరణం ఉండాలి. మరి ఆ రోజు రాముడు ఒక కార్యం చేయగలిగాడంటే తన చుట్టూ ఉన్న తన అన్నదమ్ములు అన్నింటికి సహకరించారు, చెప్పిన మాటలు విన్నారు. కానీ నేటి సమాజంలో చూసుకుంటే ఒకడు ధర్మాన్ని ఆచరించేవాడు అయినప్పటికీ, లేదరా మనం ఇలా చేయకూడదని చెప్పినా వాడిని చులకనగా చూసేవాళ్ళు ఉంటారు, అది సాధారణం. అయితే దాన్ని చూసి మనిషి ఆగిపోతే అంటే వాడికి ధర్మం తెలుసు, కానీ ఎదుటివాడు ఏమనుకుంటాడో, నేను ఇప్పుడు అందరికీ మంచి పేరు తెచ్చుకోలేనేమో అని దాన్ని ఆచరించకుండా పోతే అది వ్యర్థం. నిజానికి ఏ అవతార పురుషుడు, ఏ ఆదర్శ పురుషుడు ఆచరించినవన్నీ కూడా వాళ్ళందరికీ అప్పుడు అన్ని సపోర్టివ్గా లేవు. సత్యహరిశ్చంద్రుడు ఒక్కడే ఎందుకు సత్యానికి మారుపేరయ్యాడంటే మిగతా వాళ్ళు ఆచరించినప్పటికీ తనొక్కడు దాన్ని ఆచరించి చూపించగలిగాడు కాబట్టి ఆ పేరు తీసుకొని రాగలిగాడు. అండ్ అది ఆచరిస్తున్నప్పుడు అప్పుడే మనం దాని ఫలితాన్ని చూడలేం. ధర్మం ఆచరిస్తున్నప్పుడే ధర్మరాజు అని పేరు పెట్టారు. ధర్మాన్ని ఆచరించి దాన్ని సాధించినప్పుడు ధర్మరాజు వీరు అని పేరు చెప్తాం. అదొకటి మనం గమనించాలి. నేటి యువత అనుకుంటారు ధర్మము న్యాయము. అసలు ధర్మము న్యాయం అంటే ఒకటేనా? నేను చేసేది న్యాయమా ధర్మమా? అసలు ధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అన్న పరిస్థితిలో ఉంటారు. ఇదొక సందేహం మన ఈనాటి యువతకు చెప్పాల్సింది. సో దీనిపైన కాస్త
రావు గారు మీరేమంటారు?
యువత విషయం దగ్గరికి వచ్చేసరికి యువత యవ్వనం అనేది చాలా ముఖ్యమైన ఫేజ్ మన జీవితంలో, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాలురుగా ఉన్నప్పుడు మూర్తిగారు చెప్పినట్టు ధర్మానికి లోబడి ప్రవర్తిస్తాం మనం. ఎందుకు? తండ్రి చెప్తాడు ధర్మం ఏమిటో, గురువులు చెప్తారు, ఆ ధర్మానికి లోబడి ప్రవర్తిస్తాం మనం. మనకి దాని అవగాహన ఉండకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ ఆ ధర్మం అనేది మన మీద అది పెట్టబడింది కనుక దాన్ని లోబడి ప్రవర్తిస్తాం. పెద్దవారు ఏం చేస్తారు? పెద్దవారు ధర్మాన్ని
అర్థం చేసుకుని
తమ ధర్మంగా చేసుకుని వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ యువత అనేది ఆ రెండింటికి మధ్య ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు కూడా. మనం లోబడి ప్రవర్తించేవాళ్ళము. ఆ వయసులో మనంతటి మనంగా దాన్ని యాక్సెప్ట్ చేసి, కొన్నిటిని దాంట్లో నచ్చకపోతే రిజెక్ట్ కూడా చేసి, మనదిగా చేసుకుని నేను కేవలం భారతీయుడిగా పుట్టాను కనుక భారత ధర్మాన్ని ఆచరిస్తున్నాను, లేకపోతే ఫలానా వాడిగా పుట్టాను కనుక ఫలానా ధర్మం ఆచరిస్తున్నాను అని ఒక రకమైన లోబడి కాకుండా ధర్మాన్ని మన ఆయుధంగా గ్రహించి, ధారైతే ఇది ధర్మ అంటారు, మనం ధరించాలి ధర్మాన్ని, మన చొక్కా చొక్కా మనం ధరించట్లా, ఆ విధంగా ధరించి ప్రవర్తించే దానికి కావాల్సిన ట్రాన్జిషన్ స్టేజ్ యువత. సో ఈనాడు మనం ధర్మం యువత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ట్రాన్జిషన్ ఎట్లా చేయాలి, ఎందుకంటే వీ కెనాట్ త్రో ద బేబీ అవుట్ విత్ బాత్ వాటర్. కొన్ని నచ్చకపోవచ్చు దేశకాల పరిస్థితుల వల్ల మనం చిన్నప్పుడు చేసేవి, కొన్ని యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్ పెద్దవాళ్ళు అయ్యే కొలది కొన్ని వాటిని మనం క్యారీ ఆన్ చేయకపోవచ్చు చిన్నప్పటి ధర్మాలు. అవి తీసేసి మన దాంట్లోని సూక్ష్మం గ్రహించి ఆ ధర్మం అసలు ధర్మం ఏమిటో తొక్క తీసి పండు తిన్నట్టు ఆ ధర్మాన్ని మనదిగా చేసుకుని జీర్ణించుకోవాలి. అది యువత చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ.
అంటే ఇక్కడ మీరు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి నాకు ఒక పాయింట్ తట్టింది. జీసస్ చెప్పినట్టు డూ అన్ టు అదర్స్ వాట్ యూ వాంట్ అదర్స్ టు డూ అన్ టు యూ. ఇది చాలా సింపుల్ వే. మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలంటే అవతల వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తే మనకు నచ్చుతుందో మనం అవతల వాళ్ళతో బిహేవ్ చేస్తే అలా బాగుంటుంది. మీరు చెప్పిన ఈ పాయింట్కి ఈ స్ట్రైట్ ఆన్సర్ ఉన్నదని నా అభిప్రాయం.
ఖచ్చితంగా, ఎందుకంటే ధర్మం అనేది ఒక సిద్ధాంతం కాదు. ఇది ధర్మము అని చెప్పం మనం. ధర్మం అనేది ప్రాసెస్, ఏది చెయ్యాలి అని కాదు, చెయ్యటమే ధర్మం. ఏదైనా చెయ్యటం, ఏదైనా ఒక విధంగా ప్రవర్తించడం ధర్మం. చదువుకోండి అంటారు విద్యార్థులకి, చదువుకోవడం ధర్మం. ఏది చదువుకుంటారని కాదు, ఏదో మ్యాథమెటిక్స్ చదివేవాడు ధర్మం చేస్తున్నాడు, ఇంకోటి ఇంకో సబ్జెక్ట్ చదివేవాడు అధర్ముడు అని కాదు. అందులో
చదువుకోవడం ధర్మం,
చదువుకోవడం ధర్మం. కాలేజీకి వెళ్తే కొన్ని చెత్త సబ్జెక్టులు, ఈనాడు మనకి నచ్చని సబ్జెక్టులు కూడా వాళ్ళు చదువుతున్నారు. మనకి ఇష్టం లేని కొన్ని చాలా అబ్జెక్షనబుల్ మెటీరియల్స్ మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అది ఏది చేస్తున్నారని కాదు, ఆ విద్యార్థిగా చదువుకోవాలి, వాడు చదువుకోవటం ధర్మం. అయితే అక్కడ ఆ ధర్మాన్ని మంచిది ఏంటంటే మనకి ఉపయోగపడేది, దేశానికి ఉపయోగపడేది, సమిష్టికి ఉపయోగపడేది అనే సద్ధర్మాన్ని పాటించాలి, చెడ్డ ధర్మాన్ని కాదు. అది సెకండ్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏదో ఒకటి మన డ్యూటీగా గ్రహించి దాన్ని చేయాలి. అందుకని ధర్మం అనేది ఒక ప్రాసెస్, నాట్ ఏ పర్టికులర్ ఫిలాసఫీ ఆర్ నాట్ ఏ పర్టికులర్ ప్రిన్సిపల్. రెండో విషయం ఏంటంటే ధ్రువాయితి ధర్మ అంటారు, ధ్రువయతి ఇతి ధర్మ. నాకు సంస్కృతం అంత తెలియదు, బట్ ఎక్కడో విన్న మాట చెప్తున్నాను నేను. అంటే ఏంటంటే ధర్మం ఏం చేస్తుందంటే మనకి డిటర్మినిజం అంటారు ఇంగ్లీష్లో అయితే. నువ్వు ఇది చేస్తే నీకు మంచి ఫలితం జరుగుతుంది, ఆ డెఫినిటివ్నెస్ ఇస్తుంది అన్నమాట. ధర్మం లేనివాడు ఒక లాస్ట్ కేస్ అంటారు చూడండి. అట్లా జీవితంలో ఏం చేయాలి, ఏది గోల్, ఏది మనం చేయదగింది, ఏదైనా సిచ్యువేషన్స్ దాంట్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఆ సమయంలో తనలో ఉండే ఇంపల్సెస్ని బట్టి ప్రవర్తిస్తాడు. కానీ ధ్రువయతి ఇది ధర్మ అంటే ఏంటంటే ధర్మము ఒక డిటర్మినిజం చేస్తుంది, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇట్లాంటి ఫలితం వస్తుంది అని. అది తెలుసుకోవంటే కానీ మనం ధర్మం చేయలేము. ధర్మం అనేది ఎవరికి వాళ్ళు చేయలేదేంది కాదు, ధర్మం బాగా తెలుసుకోవాలి. అందుకే మీరు చెప్పిన ఉదాహరణ యుధిష్ఠిరుడు, భారతం అంతా మీరు చదవండి, భారతంలో యుధిష్ఠిరుడికి ప్రతి క్షణం క్వశ్చన్ చేసుకుంటాడు నేను చేస్తున్నది రైటా రాంగా, ఎందుకంటే ఆయన ప్రకారం ఆయనకి ధర్మం తెలియదు. పూర్వకాలం ఏంటి, ధర్మం ఎక్కడి నుంచి గ్రహించాలి మనం ఎలా తెలుసుకోవాలంటే చదువుకున్న వాళ్ళు ఋషులు వాళ్ళు వేదశాస్త్రాల నుంచి చదువుకుని ఇది ధర్మం అని చెప్పేవాళ్ళు. అంత వేదశాస్త్రాలు అది చదవటానికి కుదరని వాళ్ళు పెద్దలను అడిగి తెలుసుకునేవాళ్ళు, అది కూడా కుదరని వాళ్ళు ఒకళ్ళని ఆదర్శ పురుషులను చూసి వాళ్ళని బట్టి ఆచరించేవాళ్ళు. ఈరోజు మనం చేసేది అదే. అసలు ఏ ఆధారము లేని వాళ్ళు ఆ పని, స్వామి చెప్పినట్టు ఇది మంచా చెడా, నేను ఇది చేస్తే మంచి ఫలితం జరుగుతుందా చెడు ఫలితం జరుగుతుందా అని ఆలోచించుకుని ఆ ఒక్క క్రైటీరియా తీసుకుని మనం చేసుకుంటే చాలు, ఎందుకంటే మనకి పూర్వాధారాలు లేకపోవచ్చు దీనికి. సో అదేమిటంటే ఇది చేస్తే ఇది మంచిది, ఇది చేస్తే ఇది చెడు అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒకే కత్తి, ఒకడు మర్డరర్ చేతిలో అది ఒక ఆయుధం అవుతుంది, డాక్టర్ చేతిలో అదొక
పనిముట్టవుతుంది,
దానివల్ల ఆరోగ్యం వస్తుంది. సో ఆ చేసే పని వల్ల ఆ పరిస్థితుల్లో మనకి మంచి జరుగుతుందా, ఏ పని చేయాలనేది కాదు, ఆ పని ఆ పరిస్థితుల్లో చేస్తే మనం సార్ చెప్పినట్టు రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ థింగ్ ఇన్ ద రైట్ మేనర్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ యాక్షన్ ఇన్ ద రైట్ మేనర్ చేస్తే మనకి ఈ రైట్ ఫలితం వస్తుంది అనేది డిటర్మిన్ చేసి చెప్పేదే ధర్మం. అయితే అది ఎట్లాగా, అది మనం ఒకళ్ళ నుంచి తీసుకోవచ్చు, పూర్వకాలపు ఎగ్జాంపుల్స్ నుంచి తీసుకోవచ్చు. అయితే అది ఎంతవరకు మనకి అప్లై అవుతుంది అనేది మనం డిస్క్రిప్షన్ ఉపయోగించాలి ఖచ్చితంగాను. ఎందుకంటే ధర్మం చేసిన తర్వాత మా నాన్న చెప్పాడు నేను చేశానంటే నిన్ను కోర్టు ఒప్పుకోదు. ఎవరైనా ఫలానా వాడు చేసింది నేను చేశాను అది ధర్మము, లేక ఫలానా పుస్తకంలో రాసింది నేను చేశాను అంటే మిమ్మల్ని ఎవరినైనా క్షమిస్తారా? అది మీదవ్వాలి. ఆత్మధర్మం అంటే ఏంటంటే దాన్ని నేను గ్రహించాను, ఇది నా మాట, పుస్తకంలో మాట కాదు, ఇది నా యాక్షన్, ఒకళ్ళు చెప్పించేసింది యాక్షన్ కాదు అనేది తనదంటూ చేసేసుకోవాలన్నమాట. అది చేసేసుకునే వయసు యువత, దానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎందుకు స్వామి ఈ అవతారంలో దాదాపు చూడండి, మా ఒక మనిషి నిజంగా 100 ఏళ్ళు బతికే మనిషి అయితే 1/4 ఆఫ్ హిజ్ లైఫ్ ఎడ్యుకేషన్ మీద గడుపుతున్నాడు. 25 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ మీద గడుపుతున్నారు. ఏ మిగతా జంతువు ఎక్కడ మనం అది చూడం, పుట్టిన జంతువులు టక్కన లేస్తాయి, నెక్స్ట్ ఇయర్ కల్లా వాటి పని వాటి చేసుకుంటాయి. 25 ఏళ్ళు మనిషిని ఒక బాలుడి కింద, ఒక విద్యార్థి కింద ఉంచి మనం వాడికి పదే పదే అన్ని రకాలు చదివిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా ధర్మం తెలుసుకుంటే కానీ నువ్వు బయటకు అడుగు పెట్టద్దు. ఆ ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్, స్వామి ఇంత ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ధర్మార్థకామ మోక్షాలని మీరు చతుర్విధ పురుషార్థాలు చెప్తే ఫస్ట్ ధర్మము, ఫస్ట్ పాదం, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ ధర్మ. సో అది చిన్న వయసులో కూడా కుదరదు, కనీసం ఒక కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాతే మనం ఎస్ ఇది చదివిన దాంట్లో ఇది రైటు ఇది రాంగు, ఇది నాకు అప్లై అవుతుంది ఇది అవ్వదు అని మనం డిసైడ్ చేసుకుని దాన్ని మనకు ఆపాదించుకుని ఇంకా బయటికి వెళ్ళి మాకు స్కూల్లో చెప్పారు కానీ నేను చేస్తున్నాను అనకూడదు, ఇది నా మాట.
అది తనకు సరైనది కాదా లేదా అనేది తనకు తెలుస్తుంది,
తెలుస్తుంది. తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హీ షుడ్ బికమ్ కాజ్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్. హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ ఓన్ యాక్షన్స్. నేను ఫలానా వాళ్ళు చెప్పిన దాన్ని లేకపోతే ఫలానా వాడిని కాబట్టి ఇట్లా చేశాను అని ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు అన్నమాట. ఆ లెవెల్ దాకా తీసుకొచ్చే స్వామి యూనివర్సిటీ నుంచి పిల్లల్ని బయటకు వదులుతారు. సో ధర్మం అనేది ఒక ప్రాసెస్, అది ఆ ప్రాసెస్ చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి మన అందరిలోనూ ఆ ఉత్సాహం కలిగించాలి. మీరు ధర్మం ఎట్లా మీరు ఆడుకోవాలో ఆడుకోవాలని చెప్తాం, ఏం ఆడుకోవాలో చెప్పాం, ఆడుకోవటం హెల్త్కి మంచి చేసు ఆడండి అని చెప్తాం. అట్లా మీరు ధర్మం ఆచరించాలి ఆచరించాలి ఆచరించాలని ఉత్సాహపరిచి ఆ ధర్మం వాళ్ళ ఉత్సాహం వచ్చిన వాడికి అనుకుంటాడు అయితే ఏ ధర్మం ఆచరించడని
తనకు తానే ఆలోచిస్తాడు,
తనకు తానే ఆలోచిస్తాడు. అందుకే స్వామి చెప్తాడు యూ షుడ్ నో దై సెల్ఫ్. ఆత్మధర్మం ఏంటంటే నువ్వెవరో నీకు తెలియకుండా నువ్వు ఏ ధర్మం ఆచరించినా అది పరధర్మం. ఎందుకంటే ఎవ్రీ సోల్ ఈజ్ బోర్న్ విత్ ఎ పర్పస్. మనం ఈ ప్రపంచంలోకి ఒక పర్టికులర్ పర్పస్ వల్ల భగవంతుడు పంపించాడు, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయటమే నీ ధర్మం. అది కాకుండా నువ్వు ఎన్ని చేసినా అది ధర్మం కాదు. నువ్వు ఎంత బాగా ప్రవర్తించినా, ఏ రకమైన వినయాలు విధేయతలు చూపించినా. అందుకే ఇంకో విషయం, ఉదాహరణకి రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, అది ఆయనకి తోచింది. ఎప్పుడు చేశాడో తెలుసా? రాముడు ఆ రామాయణంలో ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఈయన రాముడు అడవికి వచ్చేసిన తర్వాత భరతుడు ఋషులందరినీ తీసుకొస్తాడు, 10-15 మంది ఋషులను తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాముడికి చెప్పిస్తాడు. ప్రతి ఋషి తనకి సంబంధించిన శాస్త్ర ప్రకారం, రామ నువ్వు తిరిగి రావటమే నీ ధర్మం. ఉదాహరణ ఒక ఋషి అంటాడు, తండ్రి పోయాడు కదా, ఈ పోయిన వాడి వాక్కుకి ఇంకా వాల్యూ లేదు, నువ్వు వెనక్కి రావచ్చు, నా శాస్త్రం ప్రకారం ఇది కరెక్ట్ అంటాడు. ఇంకొక ఆయన ఇంకో రకంగా చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకొక రకంగా. ఇప్పుడు దశరథుడు రాజు కాదు, భరతుడు రాజు, భరతుడు చెప్పిన మాటే నువ్వు వినాలని ఒక ఆయన అంటాడు. అలా రకరకాలుగా ఆయనకి ప్రూవ్ చేస్తారు శాస్త్రం ప్రకారం నువ్వు వెనక్కి రావటం ధర్మం అని. కానీ రాముడు అంటాడు, నా కాన్షియన్స్ చెప్తోంది, నా తండ్రి మాట నేను వింటాను, ఇది నా ధర్మం, మీరు చెప్పే ధర్మం కాదు, మీ ధర్మం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది నా ధర్మం కనుక నేను చేస్తున్నాను అని రాముడు తను ప్రొసీడ్ అవుతాడు అడవికి. అదేవిధంగా యువత కూడా ఈ ఫేజ్లో ఎప్పుడైతే మనకు చాలా ఎనర్జీ ఉంటుంది, ఎంతూజాజం ఉంటుంది, ప్రతిదీ క్వశ్చన్ చేస్తామో ఆ టైంలో మనకు కరెక్ట్గా క్వశ్చన్ చేసుకుని నేనెందుకు వచ్చాను, నేనెందుకు పుట్టాను ఈ ప్రపంచంలో, నా పర్పస్ ఏంటి, నా ఆత్మధర్మం నేను ఫుల్ఫిల్ చేస్తే కానీ నా జీవితం వేస్ట్ కదా. అందుకే స్వామి కూడా ఎప్పుడు ఫలానాది ఆచరించండి, ఫలా విద్యార్థులుగా కూడా మనకి ఫలానా రకంగా ఉండే ఫలానా రకంగా ఉండండి అని కూడా చెప్పలేదు. అది డిసిప్లిన్. ఏంటంటే ఇంకొకళ్ళకి చెడు జరగకుండా ఒక రకమైన పరిధిలో ఉండటం అది కాదు. డిసిప్లిన్ ఈజ్ నాట్ ధర్మం. ధర్మం అనేది ఫైనల్గా మన ఆత్మని మనం తెలుసుకుని, మన పర్పస్ మనం తెలుసుకుని దాని ప్రకారం
నడుచుకుంటేనే
అదే ధర్మం.
అంటే ఇక్కడ ఇవాళ యువత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సాగిన చర్చలో అడాలసెంట్ ఇన్నసెన్స్ ఉంటుంది, ఇట్ ఈజ్ టాలరబుల్. అడాలసెంట్ ఇగ్నరెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ టాలరబుల్. అడాలసెంట్ యారగెన్స్ ఉంటుంది, అది ఇంటాలరబుల్. ఇన్నసెన్స్ వేరు, ఇగ్నరెన్స్ వేరు, యారగెన్స్ వేరు. అడాలసెంట్ ఇన్నసెన్స్లో ఉన్నవాడిని ధర్మ మార్గంలోకి తీసుకెళ్ళటం చాలా తేలిక. అసలు ఈ ధర్మం సత్యం నాకు ఇవేమొద్దండి, ఏదో చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను అని ఇగ్నరెన్స్లో ఉంటాడు. వాడికి వాడిని అవేక్ చేయటం, ఎల్లైటెన్ చేయటం తేలిక. నిర్ద్వంద్వంగా దీన్ని బ్రష్ చేసేస్తాడు ఒకడు అవుట్ ఆఫ్ యారగెన్స్. వాణ్ణి ధర్మ మార్గంలో తీసుకురావటం కొద్దిగా కష్టం, చాలా కష్టం. కష్టమే అని వదిలిపోయి ఇన్నసెన్స్ వాడిని అక్కడ చేసాం, దగ్గర తీసుకున్నాం. ఇగ్నరెన్స్ వాడిని క్షమించి దగ్గర తీసుకున్నాం పోనీ ప్రేమతో. యారగెన్స్ వాడిని కూడా మనం దగ్గర తీసుకున్నట్లయితే మనం ఏ ఆయుధం వాడాలి అది ఇంపార్టెంట్. హౌ టు కన్వర్ట్, అది కదా ప్రశ్న. హౌ టు బ్రింగ్ ద యూత్ ఆన్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దానికి సెంటిమెంటల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్ కోషన్స్ మూడు దాటి స్పిరిచువల్ కోషన్స్లో కనుక వాడిని తేగలిగితే, ఆ మూడు ఏది ఇన్నసెన్స్, ఇగ్నరెన్స్, యారగెన్స్ పోయి ఇవాళ స్వామి స్టూడెంట్స్ని మనం ప్రపంచంలో ఆదర్శ విద్యార్థులుగా చెప్పుకుంటాం, ప్రపంచం కూడా చెప్పుకుంటుంది. ఓ ఈ సత్యసాయి స్కూల్లో చదివారంటే హీ మస్ట్ బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని. అది ఆ గౌరవాన్ని స్వామి కల్పించారు. ఎలా కల్పించారంటే ఆయన ఉపదేశాలు చేయలే. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడుతూ స్వామి మీకు ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఎలా బోధ చేసేవాళ్ళు, కూర్చోబెట్టి ఇచ్చేయి డూస్ అండ్ డోంట్స్ చెప్పారంటే, ఈజ్ వెరీ సీజన్డ్ మ్యాన్, వెరీ ఎల్డర్లీ మ్యాన్ ఆయన అన్నారు. స్వామి ఒక్కనాడు మాకు ఇట్లా చెయ్యండి అని ఎన్నడూ చెప్పలే. స్వామి ఏం చేస్తున్నారో మేము గమనించేవాళ్ళం. ఆయన్ని చూస్తూ పంక్చువాలిటీ నేర్చుకున్నాం, డిసిప్లిన్ నేర్చుకున్నాం, డ్రెస్ కోడ్ నేర్చుకున్నాం, అలాగే అక్షరాలు పొందిగ్గా రాయటం నేర్చుకున్నాం, సమయానికి ఏ సమయానికి ఏ పని చేయాలో అది నేర్చుకున్నాం. ఇవన్నీ అంటే ఒక గురువుని, గురువు అనండి భగవంతుడు అనండి, ఆయన్ని చూస్తూ నేర్చుకునేవి ఎక్కువ. అది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. ఆ స్పిరిచువల్ కోషెంట్ కనుక మనం ఇవాళ యువతకి ఇవ్వగలిగితే, మనం ఇందాక చెప్పుకున్న రామాయణ భారత భాగవతాలు కానీ ఇంకోళ్ళు కానీ అవన్నీ దే సప్లిమెంట్, బట్ కోర్ ఏమిటంటే యువర్ ఓన్ స్పిరిచువల్ అవేకనింగ్. దానికి ఇదిగో ఇటువంటి సత్యసాయి ఆర్గనైజేషన్స్ లాంటివి, ఇటువంటి చర్చలు, వీటి ద్వారా మనలో ఇవాళ సమాజానికి ఖచ్చితంగా అడాప్టబిలిటీ ఉంది. ఏ శాస్త్రము రిడెండెంట్ కాదు, సర్వకాలాలకి చెందుతుంది. కాకపోతే ఆచారాలు చెల్లవు. ఆచారం వేరు, సాంప్రదాయం వేరు, స్ఫూర్తి వేరు. త్రేతాయుగంలో జరిగినట్టే ఇవాళ మనం కట్టుబట్టు ఉండాలంటే ఉండదు. మనకు మన కళ్ళ ముందే 20 ఏళ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇంకో 5 ఏళ్లలో ఏముంటామో మనకు తెలియదు. మెటీరియల్, పదార్థ విజ్ఞానం మారిపోయింది, ప్రపంచ అవసరాలు మారినాయి, జీవన విధానం మారింది. కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అంతర్వాహిని, ధర్మ ప్రవాహం ఏదైతే ఉందో అది మారలేదు. మాతృదేవో భవ అక్కడే ఉంది. మన అమ్మకి నమస్కారం రోజు, ఆమెకి దండం పెట్టకపోవచ్చు చేతులు జోడించి, కానీ అమ్మని అగౌరవపరచం. పితృదేవో భవ, తండ్రి పట్ల మన కృతజ్ఞతలు ఎప్పుడూ ఉన్నాయి. మా నాన్న ఎంత కష్టపడి నన్ను పైకి తెచ్చాడో అని అంటున్నాం. నేను ఇంత పైకి వచ్చాను, మా నాన్న ఏం చేయలేదని అనేవాడు నేను ఎక్కడ వినలే కదా. కాబట్టి పితృదేవో భవ ఉంది. గురువుగారు ఎలిమెంటరీ స్కూల్లో పలక మీద ఓం నమ శివాయ రాయించిన వాడి దగ్గర నుంచి పిహెచ్డి వచ్చేదాకా నాకు గైడ్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను గుర్తుపెట్టుకుని ఆచార్యదేవో భవ కృతజ్ఞతా స్వరూపంగా ఉంటున్నాను. అసలు ఆచార్య వేషంలో ఎవరున్నా వారికి నమస్కరిస్తున్నాం. మన ఇంటికి ఎవరొచ్చినా అతిథి దేవోభవ. ఈ ధర్మం కాకేమైంది? ఈ ధర్మ మూలాలన్నీ కదలకుండా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశం యొక్క బలవంత అది, బలహీనత కాదు. కాబట్టి యువత నెమ్మదిగా దీనివైపు ఒకసారి దృష్టి సారించినట్లయితే నేర్చుకోవలసినది మొత్తం ఇక్కడే ఉంది. ఆచరించటానికి కావలసిన అన్ని అననుకూల పరిస్థితులు కూడా ఈ దేశంలోనే ఉన్నాయి. అదేమిటండి, స్వామి ఉన్నప్పుడు కూడా ఇంత అనాచారం అని ఒక ఆయన నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. సాక్షాత్తు సర్వదేవత అతీత స్వరూపం స్వామిండి. కానీ చూడండి, ఆయన చుట్టూ కూడా ఎన్నున్నాయో. ఈ ప్రపంచంలో ఏ కష్టమో ఆగటలేదంటే ఇవన్నీ అననుకూలాలు ఉన్నాయి కనుక ఆయన రావలసిన పని వచ్చింది. అన్నీ బాగుంటే ఆయన రావలసిన పని ఉందన్న జవాబు అంతే కదా. కాబట్టి అననుకూల పరిస్థితులే ఉంటాయి. కాలగమనంలో ఇది అనివార్యం. మార్పు ఎప్పుడు వస్తుందో, ప్రోగ్రెస్ ఎక్కడుందో, ప్రాబ్లమ్స్ ఎక్కడుంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో డిలిజెన్స్తో మనం దాన్ని, మనకు భగవంతుడు మ్యాన్ ఈజ్ ఎండోడ్ విత్ అ పవర్ ఆఫ్ డిస్క్రిషన్, విచక్షణాధికారాన్ని ఇచ్చాడు. ఇందాక రావు గారు చెప్పిన ధ్రువానీతిర్మతిర్మమ, ధ్రువ అంటే కన్విక్షన్, కన్విక్షన్ అంటే మనీష, మనీష అంటే దృఢచిత్తం, నిశ్చయం, ఇది ఇంతే, ఇది నేను సాధించగలను. ఏం మనం ఇంజనీర్ కావాలంటే కాలే, టీచర్ కావాలంటే కాలే, నేను ఫలానా చోట చదువుకోవాలంటే చదువుకోలే, మరి ఇవన్నీ అయినప్పుడు నేను మనిషిగా జీవించాలి అనే సంకల్పం ఎవరు చేయాలి? ఎవడో మన కోసం చేయడు. కాబట్టి యువత ప్రధానంగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ప్రబోధాలు చదవాలని, స్వామి జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని. ఈవేళ రాముడి కథ తెలుసు, కానీ రాముడు ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు. మనకి కళామాధ్యమాల ద్వారా తెలుసు తప్ప ఇంకో రకంగా తెలియదు. కృష్ణుడి విషయము అంతే. కానీ సత్యసాయి భగవానుడు సద్రూపంగా మనకు కనిపించి మన కళ్ళ ముందు ఓపెన్గా ఆయన జీవించారు. మరి దాని నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. క్రమశిక్షణ, చిత్తశుద్ధి, ఈ లవ్ ఆల్ సర్వాల్ మనకు చెప్పారు, కానీ మనం చేసినా చేయకపోయినా ఆయన మాత్రం ఆ పని చేశారు. సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఐదు ఆయన మౌలికమైన కార్డినల్ ప్రిన్సిపల్స్ని ఆయన జీవితంలో ఖచ్చితంగా పాటించారు. ఎంత స్పష్టత అంటే ఆయనకు మాత్రమే ఉందండి, ఆయన రాజ్యం ఉందా, కోశాగారాలు ఉన్నాయా, మంత్రులు ఉన్నారా, ఎవడూ లేడా, అన్నీ నిలబెట్టారు, అన్నీ సమన్వయం చేశారు. దీనికి కారణం ఏంటంటే యువకుడుగా యువశక్తితో స్వామి ప్రారంభించినటువంటి ఈ సంకల్పమే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ కోషెంట్ ద్వారా ప్రపంచాన్ని సమీకృతం చేయగలిగారు. కాబట్టి యువత స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి అని నా సూచన, నా భావన.
చివరిగా నాకు ఇంకొక విషయం నాకు చెప్పాలని ఉంది. ఎందుకంటే పెద్దలు
చెప్పండి
ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు. మనం కష్టపడి నేర్చుకున్నది కొన్ని విషయాలు ఇక్కడ స్వామి దగ్గర. ఎందుకంటే బయట యువతకి చాయిస్ ఉంది, వాళ్ళు కావాలంటే ఫాలో అవ్వగలరు, ఫాలో అవ్వలేరు. ఇక్కడ మనం స్వామి దగ్గర చదువుకున్నప్పుడు, స్వామి దగ్గర పనిచేసేటప్పుడు ఒక విధమైన మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండింది. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎట్లా ఆచరించాలని. సో కొంచెం స్ట్రగుల్ అయ్యి కొన్ని హార్డ్ లెసన్స్ ద్వారా కూడా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. ఆ కష్టం ఏంటో స్ట్రగుల్ ఏంటో మనకి తెలుసు. ఈ విషయంలో ఒకసారి నేను చాలా ట్రబుల్డ్గా ఉన్నప్పుడు, మనసులో కొన్ని పాటించగలిగి పాటించలేకపోయినప్పుడు కొన్ని విషయాలు, అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. స్వామి టీచర్లను అందరినీ అడ్రస్ చేయడానికి భజన మందిరంలోకి వచ్చారు. వస్తూనే మీరేం చెప్తున్నారు పిల్లలకి అని చెప్పారు. స్వామి, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ. మొరాలిటీ ఇన్ సొసైటీ ధర్మము, పాప భయము,
సంఘనీతి,
సంఘనీతి, పాప భయము, దైవప్రీతి,
దైవప్రీతి.
స్వామి వెంటనే అన్నారు, దైవప్రీతి ఒక్కటి నేర్పండి, దైవప్రీతి నేర్పితే సంఘనీతి అదే వస్తుంది. దైవప్రీతి లేనిదే మీరు ఏ నీతి ఫాలో అవ్వలేరు. కష్టం, చాలా కష్టం. కృష్ణుడు కూడా అదే మాట అంటాడు అర్జునుడితో భగవద్గీతలో, నీ అంతటి నువ్వు నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలన్నా, నీ అంతటి నువ్వు ధర్మాన్ని పాటించాలన్నా
కుదరదు,
చాలా బాధపడతావు, కష్టం, కుదరదు. అది భగవద్గీత దయ ఉంటేనే కలుగుతుంది. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఈ గేమ్కి అంపైరు గాడే, మేనేజరు గాడే, క్యాప్టెను గాడే, మనం ఒక ప్లేయర్స్. ప్లేయర్స్ కూడా కాదు, మనం ఒక బంతులం అక్కడ. సో ఆయనే అన్నీ చేస్తున్నారు కనుక ఆయన దయ లేనిదే, ఆయన కమాండు, ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేము. సో అదేవిధంగా మనం ఏ ధర్మం పాటించాలన్నా, ఏ నీతి పాటించాలన్నా, ఏ నియమాలు పాటించాలన్నా, మొట్టమొదట కావాల్సింది దైవప్రేమ. దైవప్రేమతో ఏది చేసినా ధర్మమే అవుతుంది. అందుకే అనుకుంటా కృష్ణుడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను అన్ని ధర్మాలు వదిలేసి కూడా నన్ను మాత్రమే ఆశ్రయించిన వాడికి, వాడు చేసినవన్నీ ధర్మాలే. ఇప్పుడు రాముడు ధర్మపాలన చేశాడంటే రాముడు ఒక ధర్మాన్ని ఆచరించలేదు, రాముడు ఆచరించినదే ధర్మమైంది. అలాగే స్వామి చెప్పింది సత్యము, స్వామి ఆచరించింది ధర్మం. అలాగే మనం భగవంతుని మీద ప్రేమతో, భగవద్భక్తితో ఏమి చేస్తే అదే ధర్మం అవుతుంది. ఉదాహరణ, ఎక్కడైతే తండ్రి మాట పాటించాలి, తండ్రిని గౌరవించాలని చెప్పారో, అదే దైవప్రేమతో ప్రహ్లాదుడు తండ్రిని ధిక్కరించినా కూడా ప్రహ్లాదుడు మంచివాడయ్యాడు గొప్పవాడయ్యాడు మోక్షం దొరికింది. సో దేవుడు భక్తి దేవుడి దయ ఉన్న రోజు ఉన్నప్పుడు ఈ ధర్మాలు ఉన్నాయి చూడండి, సంఘ ధర్మాలు, కుటుంబ ధర్మాలు, దేశ ధర్మాలు, దేశకాల పరిస్థితులుగా అనుగుణంగా మనం పాటించటము, ఇవన్నీ కూడా రిడెండెంట్ అయిపోతాయి. అదే మనకు భారతంలో చూసిన విషయం కూడా, వ్యాసుడు భారతం రాసినప్పుడు మీరు అసలు భారతం చదివితే అక్కడ దైవ ప్రసక్తి చాలా తక్కువ వస్తుంది, ఎక్కడా ఉండదు. కృష్ణుడు భగవంతుడు అన్న మాట కూడా ఆయన స్పష్టంగా రాయడు. అందరూ ధర్మ సంకటాల్లో ఎట్లా పడ్డారు, ఆ ధర్మ సంకటాల నుంచి బయటకు ఎట్లా వచ్చారు, అట్లా నిరీశ్వరంగా దాన్ని ఒక రకంగా డిస్క్రైబ్ చేస్తారు ఆయన. అది చేసినంత అప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ కలగల, అంటే దేవుడు లేనిదే ధర్మాన్ని అందరూ ఆచరించడానికి ప్రయత్నించారు, అందరూ ఫెయిల్ అయ్యారు, అక్కడ ఎవరు ఎవరికి కూడా నిజంగా సుఖం సంతోషం జయం కలగలేదు, భారతంలో అందరూ సఫర్ అయ్యారు. అందుకని ఆయన భాగవతం రాస్తాడు. భాగవతంలో రాక్షసులు అవనివ్వండి, మానవులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, భగవంతుని ప్రేమించారు, భగవంతుని ధ్యానించారు, ఆటోమేటిక్గా వాళ్ళు చేసినవన్నీ ధర్మాలు అయిపోయి. అందుకే స్వామి ఈనాడు ఈ అవతారంలో దైవభక్తికి భజనకి వీటికి చాలా ఇంపార్టెన్స్
ఇచ్చారు.
మన విషయంలో కూడా ఏమిటి, తల్లిదండ్రుల గురించి మీరు వరి అవుతారు ఇక్కడ కూర్చొని, మీరు ఏం చేయగలరు తల్లిదండ్రులకి, నన్ను నమ్ముకోండి, నేను మీ తల్లిదండ్రులు నేను చూసుకుంటానన్నారు స్వామి. అది మనం అలాగా మనం వేరే ధర్మం మనకంటూ ఒక ధర్మం అక్కర్లేదు, మనం స్వామిని నమ్ముకుని స్వామి మీద భక్తితో స్వామి సేవ ఇది స్వామి పని అని ఏది చేసినా అదే ధర్మం అయిపోతుంది. అందుకని దైవప్రీతి చాలా ముఖ్యం, ధర్మం కంటే ముందు ముఖ్యమైనది దైవప్రీతి. అది లేనిదే ధర్మం ఆచరించలేము, కష్టము. అది ఉన్నప్పుడు మనం ఏం చేసినా ధర్మం అవుతుంది అని నా అభిప్రాయం.
ఇక్కడ ఒక చిన్న విషయం, రావు గారు మన చర్చాగోష్ఠి కాబట్టి మీరు చెప్పిన దానికి ఒక డిఫరెంట్ డైనమిక్స్ ఊరికి యాడ్ చేద్దామని అనిపించింది. మహావిష్ణువు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ట్రయాంగిల్. హిరణ్యకశిపుడికి విష్ణువు లేడు, హరి లేడు, ప్రహ్లాదుడికి హరి తప్ప మరొకడు లేడు. ఘర్షణ, అది ఇంట్లో ఘర్షణ. వీళ్ళ మధ్యలో నలిగిపోయింది లీలావతి. కొడుకుని సైడ్ చేయలేదు, భర్తని కాదనుకోలేదు, ఇద్దరూ కావాలి. ఆమె పక్కన పెడితే కథంతా అయిపోయింది. నరసింహస్వామి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆ భాగవతాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే హరి లేడు 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 అన్నటువంటి హిరణ్యకశిపుడు నరసింహస్వామి యొక్క ఉగ్రరూపంలో కూడా భయంకర దారుణ రామణీయకంగా అతన్ని దర్శించాడు, భగవత్తత్వాన్ని దర్శించాడు. ఆ గదిలోకి, ఆ గదిలో చీల్చుకుని ఆ వెలుగుకి ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినాడు, పంజా విసిరాడు. విసిరి ఏం చేశాడు, హిరణ్యకశిపుణ్ణి ఒక తండ్రి వలె తల్లి వలె ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. వాడి కలుష రక్తమంతా ఆయన తాగాడు, పేగులన్నీ మెళ్ళో మాలలుగా వేసుకున్నాడు. హిరణ్యకశిపుడికి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సాయుధ్యం ఇచ్చాడు, ప్రహ్లాదుడికి మోక్షం ఇవ్వలేదు. హరి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడనేవాడు తీరా హరి వచ్చేప్పటికీ స్తంభం వెనక్కి భయపడి వెళ్ళిపోయినాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడికి ఏం చెప్పాడంటే, నువ్వు రాజ్యం మేలుకో అన్నాడు. దేవుడు లేడన్న హిరణ్యకశిపుడికి యోగం ఇచ్చాడు, దేవుడు ఉన్నాడన్న ప్రహ్లాదుడికి భోగం ఇచ్చాడు. ఆ భోగం ఎంతవరకు సాగిందంటే ఇంకా సాగుతూనే ఉంది. యుగం మారింది, వామనావతారం అయిపోయింది, బలిచక్రవర్తిని పాతాళంలోకి మూడో పాదం నెట్టాడు. వెళ్ళి ఏమన్నాడంటే, నీ మనవడితో సహా కూర్చొని మీరిద్దరూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండండి. మనవడెవరు? బలిచక్రవర్తి. తాత ఎవడు? హిరణ్యకశిపుడు. ఆ కూర్చున్నటువంటి వాడు, మీరు అలా సంకీర్తన చేస్తూ ఉండండి, మళ్ళీ బలిచక్రవర్తికి ఇంద్ర పదవి వచ్చేదాకా మీ పని అదే. చూశారా? అంటూ ఏమన్నాడంటే, మీరు నాకు దానమిచ్చినటువంటి కారణంగా కృతజ్ఞతాపూర్వకంగా నేను చక్రస్వరూపంగా మీకు కాపలా కాస్తూ ఉంటాన్నాడు. అది వినయ వినమ వినమిత గాత్రుడైనటువంటి పరమాత్మ. ఈ కోణం అక్కడ పెడితే అదంతటితో ఆగలే. వామనావతార ప్రహ్లాదుడి వరకు, అంటే ప్రహ్లాదుడికి మోక్షం ఇవ్వలేదు అని చెప్పడం ఒకటి. రెండోది, ఇంకా ఆయనకి చాలా టైం ఉంది. వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి భార్య బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని వస్తే, వామనుడి పాదాలు కడుగుతున్నటువంటి వేళ బలిచక్రవర్తి యొక్క కూతురు రత్నావళి నేనంటూ ఒక మాతృమూర్తిని గనకైతే ఇటువంటి బిడ్డని కంట అన్నది. ఏది ఆ వటువు యొక్క తేజస్సును చూసి అటువంటి వాడికి తల్లినవుతానన్నది. కానీ 5 నిమిషాల్లో ఈ 3 అడుగులను ఎలా, 3వది ఎక్కడ అని అడుగుతున్నాడుగా.
ఆలోచన
మారిపోయింది. తండ్రి పాతాళానికి వెళ్ళాడు, రాజ్యం పోయింది, ఇంద్ర పదవులు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ పోయిన టైంలో ఆ రత్నావళి ఇటువంటి బిడ్డ కావాలి అన్నటువంటి ఆ ప్రేమలో నుంచి ఒక ద్వేషం పుట్టింది. ఎట్టి పరిస్థితులలోనూ వీడిని హింసిస్తాను, చంపుతానంది. ఆ వామనుడు కాలగమనంలో శ్రీకృష్ణుడై వస్తే పూచిన తనువై పూతనై వచ్చింది. కనుకనే ఆ పూతన చనుబాలు తాగాడు పరమాత్మ, అంటే మాతృస్థానంలో నిలబెట్టాడు ఆమె మనస్సులో ఉన్న భావాన్ని గమనించి. శ్రీకృష్ణుడికి ఆమె చనుబాలు తాగిన కారణంగా ఆమె విముక్తమైపోయింది. ఎప్పుడైతే పరమాత్మ స్పర్శ కలిగిందో, ఆమె శరీరాన్ని నందుడు ఖండించినప్పుడు ఆ దేహంలో నుంచి సుగంధ పరిమళాలు వచ్చినాయి. ఒక అప్సరాంగనై దర్శనమిచ్చింది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి దర్శనంలో మన పురాణాలు డైరెక్ట్గా కొన్ని చెప్తాయి, ఇండైరెక్ట్గా అసలు విషయం చెప్తుంది. అసలు విషయాన్ని మనం పట్టుకొని ఈవేళ కూడా సత్యసాయి భగవానుడు మనకు కనిపించిన ఈ స్వామినా కానే కాదు, ఈ కనిపించినటువంటి అసలు తేజస్వరూపుడు, తేజస్సుడైన స్వామి. ఈవేళ స్వామి ఈజ్ అ తైజస. నిన్నటి వరకు స్వామి విశ్వసుడు, స్వామి అన్ని వేళలా ప్రజ్ఞుడు. ఈ 3 పూర్ణమైనటువంటి అవతార తత్వానికి ఆ యువత దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ సింప్లీ సే ఏ క్యాలెండర్ ఈవెంట్, ఈవేళ 24 వెళ్ళిపోయారు, 23 వచ్చారు, ఈశ్వరమ్మ కొడుకు, మామూలు క్యాలెండర్ ఈవెంట్స్ అవి. అసలు లోతుగా వెళ్ళాలి, అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే యువత మనస్సు దీనివైపు ఇట్లా ఆలోచించడం మొదలు పెడుతుందో మన పురాణాలు కూడా చాలా శాస్త్రీయమైనవి అని అర్థమవుతాయి. కాబట్టి యువత ఆ దిశగా నడవాలని నా భావన.
చాలా సంతోషం. ఒక్క ధర్మం గురించి మాట్లాడుకుంటూ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక చిన్న విషయం నాకు అనిపించింది, అంటే ఏది ఆచరించడానికైనా ఏది పాటించడానికైనా ముందు దైవప్రీతి ఉండాలి అన్నదాన్ని చూసుకుంటే, ఇక్కడ కూర్చున్న మనం 4 చూసుకుంటే కనుక, సమాజంతో పోల్చుకుంటే కనుక, మనం స్వామి కావాలనుకున్నాం, స్వామి మార్గంలో పయనించాలనుకున్నాం, కాబట్టి మనల్ని స్వామి ఇక్కడ కూర్చోబెట్టి ఇన్ని వాటలు చెప్పారు. ఇలానే వింటున్న ప్రతి శ్రోత కూడా స్వామి గురించి, స్వామి మార్గంలో నడవాలనుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఈ మాటలు స్వామి పంపించారు.
అవును అవును.
సో ఈ ఇన్ని మంచి విషయాలు మనకి స్వామి అందిస్తున్నారన్న భావనతో ఈ చర్చ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, వీటన్నింటినీ ఆచరించే శక్తి భక్తి స్వామి మనకి ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. జై సాయిరాం.
సాయిరాం.
సాయిరాం. సాయిరాం.
ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో చివరి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయిప్రసాద్, సాయిరాం.